మాతృదేవోభవ. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పొట్టు నిండు మొయిళ్ళై. కమ్మని పద్యము నీయగా అమ్మనే ప్రార్థింతు గుండెడాత్మీయతతో, మా అమ్మనే ప్రార్థింతు గుండెడాత్మీయతతో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1909వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 609వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 817 నామంలో ఉన్నాం. సత్యవ్రతాయై నమః. మనమందరం సత్యానికి కట్టుబడి ఉండడం కోసమే భగవంతుడు స్వయంగా రత్నాచలం మీద అన్నవరం కొండ మీద వెలిశాడు. సత్యవ్రతమే సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతంలో నారాయణ తీసి పక్కనడితే మిగిలింది సత్యవ్రతం. ఆ కథలో ఏ 5-6 ఉపకథలు ఉంటాయి. ఏ కథను చూసినా మీకు సత్యం మహిమే కనపడుతుంది. వ్రతకథ వినియున్ సత్యవ్రతమును బాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలియదుకో దితిసుతహరణాయ సత్యదేవాయ నమో అని నేను అన్నవరం కొండకెళ్ళినప్పుడు ఎప్పుడు ఓ పద్యం వల్లుకున్న స్వామివారిని చూడగానే ఒక ఉత్సాహం కలిగి, వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలియదుకో దితిసుతహరణాయ సత్యదేవాయ నమో. వ్రతకథ విని కూడా సత్యవ్రతాన్ని కనుక పాటించకపోతే రారాజులకు కూడా రాజ్యాలు క్షణంలో జారిపోతాయి. ఇందులో సత్యనారాయణ వ్రత కథంలో ఉండే రాజు కథే ఉదాహరణ. గొల్లవాళ్ళు వ్రతం చేసి ప్రసాదం పట్టుకొస్తే కులం పేరు మీద ఆయన అవమానించి మాట్లాడతారు. ఆ గొల్లాళ్ళు, మీరు వ్రతం చేయడం, మేము తినడమా ప్రసాదం అని. పాపం వాళ్ళు అమాయకులు, వాళ్ళు రాజుగారితో మనకెందుకురా అని వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు మనం పెడితే తింటారేట్రా అనుకున్నారు, వెళ్ళిపోయారు. అసలు ఈ పెద్ద చిన్న ఏమిటండి ప్రసాదానికి? ఇప్పటికీ ఇన్ని రకాల దేవాలయాలు కడుతూ ఉన్నా ఏదో హిందూ సంస్కృతి అభివృద్ధి చెందింది, భక్తి బాగా పెరిగింది, ఈ మధ్య గుళ్ళల్లోకి జనం బాగా పెరిగారు, కులభేదాలు కూడా అలాగే పెరుగుతున్నాయండి, గమనించండి దయచేసి. గుళ్ళల్లో మళ్ళీ వీళ్ళకి వేరే మండపం, వాళ్ళకి వేరే మండపం అన్నట్టుగా తయారవుతున్నాయండి. అసలు ఈ వేరే కులాల వాళ్ళందరూ వేరే వాళ ళ్ళు అనే భావం పోకపోతే మనం గుళ్ళోకి వెళ్ళే అర్హత లేదు. ఇంకా అన్ని చోట్ల మన అస్తిత్వం, మన ప్రత్యేకత, అది ఇంకా అహంకారం. అది పోగొట్టుకోకుండా దైవారాధన ఏమిటి? దైవారాధన చేస్తే పోతుంది, పోదు. పోగొట్టుకుంటేనే దైవారాధన చేయాలి. పాడాక తరించరు, తరించాకే పాడతారు. రమణ మహర్షి చెప్పిన మాట గుర్తు చేసుకోండి, పాడితే తరించారో లేదు, తరించాకే పాడారమ్మా అన్నాడు ఆయన. ముందు తరించడమే ప్రధానం, పాడడం, ఆడడం, పూజలు అన్నీ తర్వాతే, తరించాకే అని. నేను అసలు ఎందుకు తరించట్లేదో ఆలోచించాలి మనం. ఈ పూజతో తరిస్తారు, ఈ స్నానంతో తరిస్తారంటే ఏం చేస్తారంటే స్నానం చేస్తాడు, ఊరుకుంటాడు, తరించడు. మీరు కూడా ఆలోచించారు, స్నానంతో తరిస్తాడండి. అసలు తరించడం అనే మాటకి దాటడం అని అర్థం అండి. స్నానం చేసిన వాడు అందులో మునుగుతాడు కానీ దాటతాడండి. అంచేత ఏ కాలంలో మనం స్నానం చేస్తాం, ఏ నదిలో మనం స్నానం చేస్తాం, మళ్ళీ గట్టుకు రాగలము అనుకున్న చెరువులోనే మనం స్నానం చేస్తాం కదా. ఇంకా లోపలికి వెడితే బయటికి రావడం కష్టమంటే మనం చేయడం కదా. అంటే తరించే ఉపాయం తెలిసిన వాడే స్నానం చేయాలి, కానీ స్నానం చేస్తే తరించడం ఏంటండి? తిరగేసి మాడుతున్నాం మనం. స్నానం చేస్తే తరించడం కాదు, తరించే ఉపాయం తెలిసిన వాడే స్నానం చేయాలి. నువ్వు స్నానం చేయకముందే తరించే ఉపాయం తెలుసుకో. అక్కడ ఋషి తపస్సు చేశాడు, ఆయన స్నానం చేశాడు, దానివల్ల ఆ చెరువుకు ఆ ప్రత్యేకత వచ్చింది. మంచిది, నువ్వు కూడా తపస్సు చేయి. స్నానం చేయడం కాదు, స్నానం చేయడం తేలిక, తపస్సు చేయడం కష్టం. అలాగే కొట్టేస్తాం, స్నానం చేసి గుడ్డ పిండి వేసుకుని గుడ్డ నెత్తిమే వేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, గుడ్డ కూడా పుణ్యం. ఈ గుడ్డ ఎంత పుణ్యం చేసుకుందో అని ఏదో అంటాం ఇక్కడ, వెర్రి మాటలు అంటారు వీటిని. తేలికైనవన్నీ తీసుకోవడం అండి, కాస్త శ్రమపడవలసినవన్నీ వదిలేయడం. రాజు గొల్లవాళ్ళని ఆక్షేపించి మాట్లాడితే గొల్లవాళ్ళు ఊరుకోవచ్చు సహజంగా, భగవంతుడు ఊరుకోలా. ఏ కులాన్ని మనం అవమానించినా, ఏ ప్రాంతాన్ని మనం అవమానించినా, ఏ వర్గాన్ని మనం అవమానించి మాట్లాడినా భగవంతుడు ఊరుకోడండి. ఆ వర్గం వాళ్ళైనా క్షమిస్తారేమో కానీ భగవంతుడు క్షమించరండి. దానికి సత్యనారాయణ వ్రతమే ఉదాహరణ. వెంటనే రాజుగారు రాజ్యం పోయినట్టుగా కబురు వచ్చింది. శత్రురాజులు దాడు చేశారు, మహారాజా జయము జయము అంటారు, అపజయము అపజయము, శత్రురాజులు దాడు చేశారు, మీరు ఎక్కడే ప్రసాదం తింటూ కూర్చోవచ్చని చెప్పారు. వెంటనే ఆయనకి తెలిసిచ్చి మళ్ళీ గొడవాళ్ళ కాళ్ళు ఒట్టుకుని ప్రసాదం తెప్పించుకుని తిని ఆయన కూడా వాళ్ళతో కలిసి వ్రతం చేసి వెళ్ళాడు. ఏం జరిగిందో గొడవాళ్ళకి తెలియదు, కానీ సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు, సత్యనారాయణ స్వామికి తెలుసు. మనం కూడా సత్యవ్రతం అంటే జీవితంలో సత్యాన్ని పాటించాలి. కొండకెళ్ళి వ్రతం చేసుకోవడం పెద్ద విషయం కాదు, పెడితే పెడతాం లేకపోతే లేదు, వీలైనప్పుడు పెడతాం. నేను నెలకోసారి వస్తానని మొక్కుకోవలసిన పనే లేదు. అక్కడ ఓ జనాన్ని పెంచి ఎక్కల, ఇప్పుడు పెంచినవన్నీ మొత్తం తగ్గే కరోనా కారణంగా, గొడవ లేదు ఇంకా. ఇప్పుడు ఏ ప్రసాదాలు ఏ వ్రతాలు ఎవరిని కాపాడే పరిస్థితి లేదు, దేనికోసం ఎగబడే పరిస్థితి లేదు. షిరిడి ఆలయమే మోసేశారు, చాలా చోట్ల ప్రధాన ఆలయాలు మోసేశారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి చూడండి? ఇన్ని ఆలయాలు ఇన్ని ఆరాధనలు మనం ఎందుకు కాపాడలేకపోతున్నాయి? మనం బుద్ధి మార్చుకోవడం లేదు, మనస్సు మార్చుకోవడం లేదు, మనస్సుకేసి బుద్ధికేసి అసలు చూడడం లేదు. పూజ వలనో వ్రతం వలనో స్నానం వలనో దీపం వలనో దర్శనం వలనో ఏదో అయిపోవాలని ఆశిస్తున్నాం, అలా జరగదు జరగదు జరగదు. మన బుద్ధి మనం మార్చుకోవాల్సిందే, అదే సత్యవ్రత. వ్రతకథ విని కూడా రారాజులు సత్యవ్రతాన్ని కనుక పాటించకపోతే రారాజులకు గతి చెడునని తెలియదుకో. అందుకే చివరిలో కవి ఏమన్నాడు, దితిసుత హరణాయ సత్యదేవాయ నమః. హిరణ్యకశ్యపుడు రావణాసురుడు అందరూ పెద్ద గొప్పవాళ్ళు కదే, వాళ్ళకంట రాజ్యాలు ఉన్నాయి, వీళ్ళకే భూమండలాన్ని అంతా పరిపాలించారు, వాళ్ళు భూమండలాన్ని అంతా పరిపాలించేవారు. అంత అంతంత రాజ్యాల ముందు అసలు వీళ్ళ రాజ్యాలే ఉన్నాయి. అటువంటి వాళ్ళే ఎగిరిపోయారు శ్రీమన్నారాయణమూర్తి చేతుల్లో అధర్మం కారణంగా. ఆయనకేం కక్ష ఏమిటి వీళ్ళని చంపడానికి? అటువంటి వాడు సత్యదేవుడు. అంచేది మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం ఒక్కసారి అంటే అంతకుముందు ఏమైనా అబద్ధాలు ఆడున్నా అవన్నిటికీ భగవంతుని క్షమాపడుకొని మళ్ళీ జీవితంలో అబద్ధం ఆడకూడదు, కోర్టు మెట్లు ఎక్కకూడదు ధర్మం కోసం తప్ప అని నిర్ణయించుకుంటే ఇన్ని కోర్టులు అవసరమా, ఇన్ని కేసులు పెండింగ్లో ఉంటాయా, ఇన్ని పోలీస్ స్టేషన్లు అవసరమా ఎవరు అబద్ధం ఆడకపోతే? రకరకాల అబద్ధాలు చెప్పి మనం తప్పించుకుంటున్నామే ప్రతి విషయంలో, ఇంట బయట కూడా. మనకి సత్యవ్రత అయిన ముఖ అంటే ఏమిటి అర్థమవుతుందండి? కానీ మన పురాణాలు మనకేం చెబుతున్నాయి? సత్యవ్రతానికి కట్టుబడిన మహారాజుల కథలు, హరిశ్చంద్రుల కథ ఇదివరకు చెప్పుకున్నాం. బలిచక్రవర్తిని చూడండి, శుక్రాచార్యుడు స్వయంగా వచ్చి నేను గురువునయ్యా, మీ వంశక్షేమం కోరి చెబుతున్నాను, వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు మహామాయావి, ఆయన లక్ష్మీదేవినే మాయ చేసే రకమయ్యా, నువ్వెందుకయ్యా ఆయన వాళ్ళలో పడతావు, ఇచ్చిన దానం ఏం పర్వాలేదయ్యా, నేను ఇవ్వనని చెప్పవయ్యా ఏం పర్వాలేదని ఆ నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన నిరయం వైన నిబద్ధమైన ధరణి నిర్మూలనం వైన దుర్మరణం వైన కులంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నిరజభవుండభ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిక్వ వినుమా ధీవరీయ వేయేటికిన్ తిరుగన్నేరదు నాదు జిక్వ వినుమా ధీవనీయ వేయేటికిన్ సత్యమేవ జయతే. ఆ మాటని మన జాతీయ చిహ్నం మీద ఎందుకు పెట్టుకున్నామో ఆలోచిద్దామండి. సత్యానికి మనం కట్టుబడినప్పుడు మన జాతీయ చిహ్నం మీద ఆ మాట పెట్టుకునే అధికారం మనకుందా? సత్యానికి కట్టుబడితే ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇన్ని న్యాయస్థానాలు ఉంటాయా? కోర్టుకి ఎక్కిన ప్రతివాడు ఒకటి తప్పే కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఇద్దరిలో ఒకటి తప్పే కదా ఖచ్చితంగా. ఆ తప్పు పోలీసులో న్యాయవాదులో న్యాయమూర్తులో తేల్చి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మనం అబద్ధాలు ఆడుతుండబట్టే కదా. మనం నిజమేమిటో తెలుసుకుంటే కేసే పెట్టమే, మందే తప్ప వాడి మీద కేసు పెడతామా? మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కిందని మనది తప్పు, వాడి మీద కేసు పెడతాం మనం. మనం అందరం అన్నవరం పెడతాం, అందరం వ్రతాలు చేస్తాం, ప్రతి ఏకాదశికి పెడతాం, రాకాసుల్లా ప్రవర్తిస్తాం, ఏకాశి వ్రతం రాకాశి బుద్ధి. ఈ బుద్ధి మార్చుకో, మనం బుద్ధి మార్చుకోమని చెప్పకూడదు, మనకు నచ్చడు. వ్రతం చేయండి ఇంకా చేయండి ఇంకా చేయండి, ప్రసాదం చాలా జాగ్రత్తగా ఇక్కడ పట్టుకుని చక్కగా కళ్ళగద్దు అన్నవాడు నచ్చుతాడు మనకి. ఏమిటి ఏమనాలి దీన్ని? నువ్వు ప్రసాదం కళ్ళగద్దుకుంటే ఎవరికి, ఏం చేస్తే ఎవరికయ్యా, అది పెద్ద విషయమా? అది గోధుమ నౌక, దానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? సత్యవ్రతం కారణంగా వచ్చింది. ప్రసాదం కారణంగా విలువ రాదని సత్యవ్రతం కారణంగా వచ్చింది. అబద్ధాలు ఆడేవాడు ఎన్ని ప్రసాదాలు మింగినా ఒకటే. వీడు మింగినటువంటి భూములు, వీడు మింగిన పేదవాళ్ళ భూములు కక్కకపోతే వీడు ఎన్ని ప్రసాదాలు మింగినా ఒకటే. ఇది ఆధ్యాత్మికత. ప్రసాదానికి ఏముంది, మనకు డబ్బులు ఇస్తే ఎక్కువ ఇస్తారు. అక్కడ వ్రతానికి ఏముంది, 500 వ్రతం ఉంటుంది, 2000 వ్రతం ఉంటుంది, 2000 20000 ఇస్తాం అవసరమైతే. కానీ సత్యవ్రతం, కానీ బలిచక్రవర్తి స్వయంగా గురువు ఆజ్ఞాపిస్తుంటే, నేను గురువునయ్యా పాపం వస్తే నాకు వస్తుంది, నువ్వు అసత్యవాడైన పాపం నాకు వదిలే అంటే, లేదండి నేను ఒప్పుకోనండి, అలాగ మాట ఇచ్చానండి, నిరయంబైన నిబద్ధమైన నరకాలు నన్ను చుట్టుకొని నిబద్ధమైన నన్ను బంధించని రాజ్యమంతా అయిన పట్టుకుని ధరణీ నిర్మూలనమైన భూమండలం అంతా నిర్మూలనం కానీ దుర్మరణం అయిన ముందే నాకు అకాల మరణం రాని కులాంతమైన వంశనాశనం కానీ అంతేకాదు, వచ్చినవాడు విష్ణువు కాదు, హరిడై హరి అయిన హరుడైన నీరజభవుండభ్యాగతుండైన పో, విష్ణువు కాదు శివుడు రాని, బ్రహ్మదేవుడు రాని, ఇంకెవరైనా రాని, తిరుగన్నేరదునాదు జిహ్వ వినుమా ధీవర్యవే ఏటికెన్. అది సత్యవ్రతాయై నమః. ఇప్పుడు సత్యరూపాయై నమః, 818 నామం సత్యరూపాయై నమః. సత్యమే తన స్వరూపముగా కలిగినది, సత్యమే స్వరూపంగా కలిగింది. సత్యమే స్వరూపం ఏమిటి? సత్యానికి అసత్యం అనే శబ్దానికి గొప్ప అర్థం చెప్పారు బృహదారణ్యకోపనిషత్తు. ముందు సత్యం అంటే త్రికాల అబాధ్యం, అంటే మూడు కాలాలలోనూ ఉండేదే సత్యం. మనం అనుకునే లౌకికమైన వస్తువులు, లౌకికమైన ప్రయోజనాలు, లౌకికమైన భావాలు, అసలు ఈ మూలం మూడింటికి మూలమైన లౌకికం, లౌకికానికి మూలమైన లోకమే అసత్యం. ఎందుకంటే మూడు కాలాల్లోనూ ఉండదు. లోకం ఉంది కదండి అనద్దు, ప్రతి చోట మారిపోతుంది, గమనించండి. మారకుండా ఉంటేనే ఉండడం అండి, మారుతున్నది ఉన్నట్టు లెక్క కాదు. మారుతున్నది ఉన్నట్టు లెక్క కాదు. ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది కదా, ఒక చోట ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, ఎవరైనా తను చూస్తున్నారని తెలియగానే అప్రయత్నంగా రంగు మార్చి పసుపు రంగులోకి మారిపోయి ముందుకెళ్ళిపోతుంది, అక్కడ ఉండగానే రంగు మార్చేస్తుంది. అంటే ఆ చూసిన వాడు ఏమనుకుంటున్నాడంటే రంగు మార్చింది కాబట్టి అది అక్కడ లేదు, ఇది వేరేది ఏదో అనుకుంటున్నాడు. అంచేత మార్పు ఉంది అంటే అది సత్యం కాదు, మార్పు లేనిదే సత్యం. అంచేత మనం కూడా జీవితంలో ఎందుకు దుఃఖపడుతూ ఉంటామంటే అస్తమానం మార్పు కోరుకుంటాం మనం, దానివల్ల ఎక్కువ దుఃఖాలు అనుభవిస్తాం, ఎక్కువ కష్టాలు పడుతుంది, విసుగెత్తిపోతాం. అసలు మార్పు కోసం కూడా మార్పు కోరతారు కొంతమంది, మన మంచి కోసం మార్పు కోరితే పర్వాలా. ఒక ప్రాథమిక పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుడు ఎంతసేపు చెప్తానండి బాగానే చూస్తున్నా కానీ 5వ తరగతి వరకేనా అండి, నాకు కాస్త 10వ వరకు చెప్పాలని ఉందండి అని కోరుకుంటే తప్పులేదు. పోనీ ఏదో ఆయన చెప్పాడు, సంపాదన ఎంఏ కూడా చదివాడు ఆయన, బీఈడీ చేశాడు, పోనీ కోరుకుంటున్నాడు. అక్కడి వరకు ఆయన ఎదిగా జూనియర్ కాలేజీలో చెప్పాలని ఉందంటే పర్వాలేదు, అది ఆయన అభివృద్ధి. ఆయన నిజంగా పండితులైతే లోకానికి విద్యార్థులకు ఉపయోగం కూడా, తప్పులేదు, మంచి కోసం మార్పు. అలాగే ఇప్పుడు ఏదో రాజకీయాలు బాగులేవండి, దీనికోసం నేను మార్పు కోసం కొత్త పార్టీ పెట్టదలుచుకున్నా, లేదా కొత్త ఏదో చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడం కోసం ఏదో చేస్తా, మంచిదే, మంచి కోసం మార్పు, అది పర్వాలేదు. కానీ ఊరికే రోజు ఒక రకం బట్టలే తొడుగుతామా అని బట్టలు మార్చినట్టుగా వస్తువులు మార్చేసి, అలంకరణలు మార్చేసి, వేషాలు మార్చేసి చేస్తే ఆ మార్పు దేనికి? దానివల్ల ఎంత దుఃఖపడతాం? ఈ అలంకార సామాగ్రి, ఈ బట్టలు, ఈ వేషాలన్నీ బీరువాళ్ళ నిండా ఇంటి నిండా పేరుకుంటాయి. ఇంత చేసి మనం ఈ మార్చినటువంటి కొత్త చీరో, కొత్త వస్త్రమో, కొత్త ఆభరణమో ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి కట్టుకుంటాం, దానికోసం ఇంట్లో పెట్టు కూర్చున్న అడ్డంగా దెయ్యంలాగా. అంటే మార్పు కోరుకోవడం సహజమని మాట్లాడద్దండి, దేనికోసం ఆ మార్పు? సృష్టిలో ప్రతీది మార్పు కోరుకుంటుంది కాబట్టి, మారిపోతుంది కాబట్టి జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య. మారుతున్నది ఏది? సత్యం కాదు. సినిమా తెరని గమనించండి, దృశ్యం వెనకాల దృశ్యం, దృశ్యం వెనకాల దృశ్యం మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ 2.5 గంటల తర్వాత అదృశ్యం, తెర ఒక్కటే సత్యం. అంటే సత్యమైతే పూర్వకాలము అదే ఉంటుంది, ఇప్పుడు అదే ఉంటుంది, భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది, అది మారదు, త్రికాలాబాధ్యం. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, కొంచెం కష్టంగా ఉంటుంది కానీ సత్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదన్నాడు ఆయన. తెలిస్తే అది సత్యమే కాదన్నాడు, నీకు తెలుసున్నదే తెలిసింది తప్పితే అది సత్యం కాదన్నాడు ఆయన. అందుకే యోగ వశిష్ఠం 32,000 చెప్పక చివరిలో వశిష్ఠ మహర్షి, ఇంతకీ మీరు చెప్పడం నేను వినడం సత్యమా కాదా అని అడిగితే మౌనమే ఆశ్రయామహే అన్నాడు ఆయన. నేను మౌనాన్ని ఆశ్రయిస్తున్నాను అన్నాడు, ఏం చెప్పలేదు, అనగా ఆ మాట కూడా అనలేదు, మౌనంగా ఉండిపోయాడు. దాంతోనే ముగుస్తుంది. ఎందుకంటే చెప్పేవాడు అంటూ ఒకడు ఉంటే, వినేవాడు అంటూ ఒకడు ఉంటే ద్వైతం వచ్చేసింది. అద్వైతం లేదు అక్కడ, అద్వైతం పరమ సిద్ధాంతం. మంచిది, ఇది కూడా ఒక మాయే. ఇది నువ్వే గ్రహించగలిగితే నేను చెప్పవలసిన అవసరం వచ్చేది కాదు. అంచేది నువ్వే నేనై నీకు చెబుతున్నావు. అంటే నువ్వే 2 రూపాలు అయ్యావు, నీకు అనుమానం కలిగింది, ఆ అనుమానం గురువు రూపంలో నివృత్తి అవుతుంది అంతే. గురువు వేరు, శిష్యుడు వేరు కాదు. దక్షిణామూర్తి శ్లోకమే, విశ్వం పశ్చేతి కార్యకారణతయ స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయ. ఇలా సంబంధాల విషయంలో నీకు అలా కనపడుతుంది, కానీ నిజానికి ఒకటే. ఆచార్య పూర్వరూపం అంతేవా అత్యుత్తర రూపం. పూర్వరూపం ఉత్తర రూపం తేడా నాది. బొమ్మ పురుషు ఒక్కో నాణం, పురుషు లేని నాణం ఒప్పుకోరు, బొమ్మ లేని నాణం అసలు ఒప్పుకోరు. అంటే గురువు శిష్యుడు ఒకే నాణానికి బొమ్మ పురుషులు అంటే వాళ్ళు. అంతకుమించి ఎవరి మీద మనం ఆధారపడవలసిన పనేం లేదు ఇక్కడ. అంచేతను త్రికాలాబాధ్యం సత్యం అన్నది. దీనికి బృహదారణ్యకోపనిషత్తులో వ్యాఖ్యానం ఎలా ఉందంటే, అసలు సత్యం అన్న మాటకి విచిత్రమైన అర్థం చెప్పారు అందులో. సకారయకారౌ సత్యం, సకారయకారౌ సత్యం మృత్యురూపాభావాత్ మధ్యతో మధ్యే అనృతం, అనృతమేవ మృత్యు, మృత్యుమృతయో స్తకార సామాన్యాత్ అన్నారు. కొంచెం లోపలికి వెడితే కానీ విషయం అర్థం కాదు. సత్యం అన్నమాట గమనించండి, అందులో సకారం మొదటి అక్షరం, తకార పొల్లు రెండో అక్షరం, త్యాగాదు సక తకార పొల్లు, రెండోది ఎం మూడో అక్షరం, ఆ యకారం దానికి మకారం కూడా చేరింది. సకార యకారవు సత్యం, సకారం యకారం రెండే సత్యం, మరి మధ్యలో తకారం ఏమిటి? బృహదారణ్యకోపనిషత్తులో సత్యాన్ని గురించిన ఒక నిగూఢమైన వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. సకారయకారౌ సత్యం మృత్యురూపాభావాత్ మధ్యతో మధ్యే అనృతం, అనృతమేవ మృత్యు, మృత్యునృతయో స్తకార సామాన్యాత్. వేదం వాక్కు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రధానంగా శబ్దం మీద ఆధారపడుతుంది. అపూర్వమైన అర్థాన్ని మనం చెబితే ఒక గంట సేపు చెప్పగలిగేటువంటి భావాలని, అలాగే కాగితం మీద రాస్తే 100 కాగితాల్లో రాసే భావాలని వేదం ఒక్క మాటలో చెబుతుందండి, ఒక్క మాటలో చెబుతుంది. అందుకే వేదం గొప్పది. భగవంతుని స్తుతించాలంటే వేదం ఉండాల్సింది. మనకి వరాహావతారం తీవ్ర రూపం ధరించినప్పుడు, నృసింహావతారం తీవ్ర రూపం ధరించినప్పుడు, శ్రీకృష్ణుడు విశ్వరూపం ధరించినప్పుడు వెంటనే పక్కనుండేటువంటి ఋషులు వేద పఠనం చేస్తారు. తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అని చెబుతారు. వేదం నుంచి ఏదో ఒక భాగాన్ని గానం చేస్తారు వెంటనే. ఎందుకంటే భగవంతుడు శాంతించేది ఆ వేదం ద్వారానే. వేదం వినగానే ఆయన ఒక మాటలో చెప్పాలంటే నాదస్వరం విన్న పావులో అయిపోతాడు. వేదం వేదం అని ఇలా అయిపోతాడు. అంత గొప్పది వేదం. అందుకే విష్ణు సహస్రంలో పక్క పక్కనే వేదవిత్ వేదవిత్తులు వస్తాయి. సర్వగస్సర్వ విద్భానుర్ విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిత్ కవి. వేదవిత్ అనేవాడు పక్క పక్కనే 2 సార్లు వస్తుంది. సర్వగస్సర్వ విద్భానుర్ విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిత్ అవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. వేదో వేదవిత్ అవ్యంగో వేదవిత్. ఎందుకు వేదం వేదం వేదమని అంత అన్నిసార్లు ఉంటుంది లలిత సహస్రంలో కానీ, వేదం విష్ణు సహస్రంలో కానీ అంటే, భగవంతుడు వేదస్వరూపుడు. వేదస్వరూపుల్ని మనం భగవంతుడుగానే భావించాలి. వారు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఇది ఉదాహరణ. సకార యకారో సత్యం. సత్యం అంటే అబ్బాయి మధ్యలో తకారం లేదు, సకార యకారాలే అన్నాడు. మృత్యురూప అభావ తకారం మృత్యురూపం, అందుకని అది లేనట్టు లెక్క. అదేమిటండి అది మృత్యురూపం అని ఎలా చెబుతారు మీరంటే, మధ్యతో మధ్యే అనృతం, అనృతంలో కూడా తకారం ఉంది, మృత్యువులో కూడా తకారం ఉంది. అంచేత తకారం మృత్యురూపం, సకార యకారాలు అమృత స్వరూపాలు. అంచేత సత్యం అంటే సకారం యకారమే. మధ్యలో తకారం మృత్యురూపంలో వచ్చి అక్కడ పడింది, ఎందుకంటే లోకం రూపంలో. ఈ లోకం మృత్యురూపం, మధ్యతో మధ్యే అనృతం, అనృతమేవ మృత్యు, అనృతమే మృత్యువు. ఎందుకని చెబుతారు మీరు అనృతం మృత్యువు అని ఎలా చెబుతారు అంటే, మృత్యనృతయో తకార సామాన్యాత్. ఈ మాట కూడా రాయడం కష్టం, తెలుగు బాగా రాయాలి, అభ్యాసం చేయాలనుకోండి, ఈ మాట రాసిండు, మృత్యనృతయోహో, మృత్యనృతం, మృత్యు ప్లస్ అనృతం, యనాదేశ సంధి జరిగింది అక్కడ. ఈ ఊరులోకి అసమానమైన అచ్చుల పరమైతే వ్యావహారాలు ఆదేశంగా వస్తాయి. మృత్యు అని ఉకారం ఉంది, ఆ ఉకారానికి అనృతంలో అకారం పరమైంది. మృత్యనృతయోహో దాని కింద మృత్యన్ర మృత్య అని తా కింద యావత్తు అన్ని వావత్తు అన్ని వచ్చాయి, వావత్తు యావత్తు. మృత్యనృతయోహో త్వ్య అని రాయాలి, తర్వాత మళ్ళీ నృ రాయాలి. మృత్యనృత యోగం, మృత్యు అనృత శబ్దాలలో తకార సామాన్యాత్, రెండింటిలో ఉన్న తకారం, అనృతం అంటే తకారం ఉంది, మృత్యు అంటే తకారం. ఎక్కడుంది మృత్యువులో చివర ఉంది, మృత్యు అనృతంలో కూడా చివర ఉంది, కానీ సత్యంలో తకారం ఎక్కడుంది, మధ్యలో ఉంది. అది సూక్ష్మం, అది వేదం. ఉపనిషత్తులు అందుకు చదవాలి. రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు 80 పేజీలు మెన్సవ్, అన్నీ చదవండి. నేను ఎందుకు చెబుతానంటే ఎందుకు, అవి చదవబట్టే మేము ముందు ఇలా చెప్పగలుగుతున్నాం. ముందు మేము గ్రహించాం, చెప్పడం చెప్పకపోవడం తర్వాత ఏం వేదం, ఏం వేదం, సత్యం అన్న మాటలో ఇంత అర్థం ఉందా. మేము చదువుకునే రోజుల్లో ఒక బళ్ళో గంట కొట్టేవాడు సత్యమని, మాకు సత్యం అంటే ఆయనే గుర్తొస్తాడు. సత్యం రానప్పుడు అప్పుడప్పుడు మేము కొట్టేవాళ్ళం గంట, మేము ఎప్పుడు కొట్టినా లాంగ్ బెల్లే కొట్టేవాళ్ళం, వెళ్ళిపోవచ్చు కదా అని. అంటే మా దృష్టిలో జనతనంలో గంట సత్యం అంటే గంట కొట్టేవాడు. పెద్ద అయిన తర్వాత కూడా మా అదృష్టం ఏమిటో కానీ మాకు మేస్టర్ ఉండేవారు సత్యం మేస్టర్ అని, సత్యం అంటే మేస్టర్. అంచతే ఇప్పుడు అర్థమైంది సత్యం అంటే, అయ్యి బాబోయ్ సత్యం అంటే అనృతమా, అమృతమా, సకార యకారో సత్యం. అనృత శబ్దంలో తకారం ఎప్పుడు మృత్యురూపం, ఆ తకారం అనృతంలో చివర ఉంది, మృత్యువులో చివర ఉంది, ప్రత్యేకంగా కనబడుతోంది. సత్యంలో ఏం జరిగింది అంటే సకారానికి యకారాలకి మధ్యలో పడి నలిగిపోయింది. అందువల్ల భగవంతుడు ముందు, సత్య తేజస్సు ముందు ఈ లోకం అనే మృత్యువు మిగలదు. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంచీకటికి అవ్వాలనెవ్వడు ఏకాకృతి వెలుంగును అతనినే సేవింతో. తిరుగులేదు, తిరుగులేదు. ఇది ఉపనిషద్ వ్యాఖ్యానం. అంచకేనండి, నేను ఇంకో మాట మొహమాటం లేకుండా చెబుతున్నా, వైదిక ధర్మం అంటే కావ్యాలు పురాణాలు కాదండి, దయచేసి ఉపనిషత్తులు చదవండి. అసలైన వైదిక ధర్మం ఏమిటో తెలియాలంటే ఉపనిషత్తులు చదవాలి, కనీసం 10. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఛాందోగ్య, బృహదారణ్యక, తైత్తిరీయ, ఐతిరీయ ఉపనిషత్తులు చదవాలి ముఖ్యంగా, అప్పుడు ఇటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. అంచేతను సత్యరూపాయై నమః, అంటే సత్యానికి కట్టుబడినవాడు మృత్యువును సైతం జయించగలుగుతాడు. దానికి బలిచక్రవర్తి హరిశ్చంద్రుడే ఉదాహరణ. మృత్యువును జయించడం అంటే ఈ శరీరంతో ఇక్కడ ఉండడం కాదండి, చాలా చికాకండి. ఎంతకాలం ఉంటామండి అధవసంత, ఎంతకాలం ఉంటాము? ఎంతకాలం ఉన్నా కొన్ని అనారోగ్యాలు బాధలు తప్పు ఎప్పుడు శుభాలే కలుగుతాయండి పొరపాటు. అటువంటిప్పుడు ఎక్కువ కాలం బతకాలనుకోవడము తప్పే, పెందరాళ్ళ వెళ్ళిపోవాలనుకోవడము తప్పే, ఉండేదేదో ఉండనియండి ఉన్నంతకాలం ఉంటాం. ఏమిటట ఆ ఉన్నంతకాలం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నామా లేదా, ఇది ఆలోచించాలి. కానీ ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగు దేనికి, పాపాత్మలు ఆయుర్దాయం పెరిగితే ఉపయోగం ఏమిటి, వాడికా లోకానికా? వాడు పెందరాళ్ళు వెళ్ళిపోతే మంచిది కదా, కొన్ని పాపాలు తగ్గుతాయి, అహంకారాలు పోవు, కులద్వేషాలు పోవు, అహంకారాలు పోవు, పాపాలు బతికి ఉపయోగం ఏమిటి వీళ్ళు? ఇంకా ఊహ దోచుకు తినడానిక దేశాన్ని. ఆయుర్దాయాల గురించి కాదు మనం ఆలోచించాల్సింది, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. అప్పుడు సత్యవ్రత ఏ నమక, సత్యరూప ఏ నమక, రెండు సార్థక నామధేయాలు అవుతాయి. సెలవు.